Om Sri Sai Ram. At the outset, my most loving and prayerful salutations at the divine lotus feet of our most beloved Bhagwan, Sri Satya Sai Baba. Dear listener, you are tuned to Radio Sai Global Harmony on Asia Stream, bringing you 24 hours a day, 7 days a week, the love and the message of Bhagwan Sri Satya Sai Baba. Good morning, greetings and Sai Ram on this Thursday morning, the 12th of December 2019. And welcome to Sunrise with Sai and with me Team Radio Sai Sunil, who will take you through this morning's segment for the next 90 minutes. Let me, as always, first read out to you today's Sai Inspires message. As parents, how should we raise children, and what is the critical lesson about material wealth we must impart to them? Bhagwan gives us a clear and loving exposition today, and I quote, "It is not wrong to love children, but parents should learn how to love them. Whenever children go astray, wittingly or unwittingly, parents should hasten to correct their faults and bring them to the righteous path. The obligations of parents do not end with providing food, schooling, and knowledge on worldly matters. Children should also be provided with right values. They should not be made to think that acquisition of wealth is the be-all and end-all of life. Wealth does not accompany one when they leave the world. Wealth is necessary only for meeting one's essential needs. Too much wealth is an embarrassment, like an oversized shoe. Too little of it is likely to be painful, like a tight-fitting shoe. So it is desirable to have only that amount of wealth that is adequate for one's basic needs. It is deplorable that in the mad pursuit of money, people are forgetting or compromising human virtues." Unquote. This was taken from a divine discourse delivered by Bhagwan on February 5th, 1984. Let's now listen to a song sung by Swami's devotees.
Shuti laya dulan ni gur
Welcome back, dear listener, to Sunrise with Sai. It's now time for a new and continuing series, Vedanta Parichaya, an introduction to Vedanta, where Dr. Lata Shree is now ready with her 39th talk in this new series, where she is dealing with Nirvana Shatkam by Sri Adi Shankaracharya, a text for contemplation and meditation for sadhakas. Over to the doctor.
Om Shri Sai Ram, offering most humble pranams at the divine lotus feet of our ever-present Lord. Invoking Bhagwan's benediction for today's talk, dear listeners, a very loving Sai Ram to all of you. Om Sahana Vavatu, Sahanau Bhunaktu, Sahaviryankaravavahai, Tejasvinavadhitamastu, Ma vidvishavahai. Om Shanti Shanti Shantihi. Harihi Om Tatsat. Shri Saishwararpanamastu. In our study of Nirvana Shatkam, so far we have studied the first two shlokas, or the first two verses, where the subtle body and the gross body, the sukshma sharira and the sthula sharira, are negated by Acharya Shankara. See, if we take the etymological definition of sharira itself, as we have seen earlier also, shiryate iti shariraha, which means that which decays, that which disintegrates. So that itself is the definition of body or sharira, and Bhagwan also says that dahyate iti dehaha, which means that which just burns away, that is the body, the sthula sharira. And as we have also seen in Tattva Bodha, this gross body, the sthula sharira, is subject to Shad Vikaras, or six modifications, namely Asti, it exists in the womb, Jayate, it is born, then Vardhate, it grows, and Viparinamate, it reaches the pinnacle of physical vitality, and then it starts decaying, that is Apakshiyate, and finally Vinashyati, or it dies. So the body, we can clearly make out, is vikari, which keeps changing, whereas Atman is avikari. It doesn't change. It is the unchanging, eternal, permanent self. So how can this Atman be the body? And with this logic also we can negate this gross body, the physical body or sthula sharira. Before we move on with the text, we shall see a small story from Brihadaranyaka Upanishad. When Prajapati Brahma created three groups of people, namely the Devas, that is the deities or the gods, gods here with small g, and then Manavas, the human beings, and the Danavas, the demons, all these people have to be educated because education is very important for life, and they go to Prajapati Brahma himself for their education. And when they complete their education and when they are ready to go back, this Prajapati Brahma gives them an injunction for their life and for their living itself. And this injunction is a single letter, Da. And the Devas understand it as Dama or self-control. See, the Devatas or these deities, as we all know, they dwell in the heaven, and heaven is a place known for enjoyment or bhoga. In our Sanatana Dharma, this concept of the higher lokas or the heavens is there. When we have lot of punya or merit because of our punya karma, then we get to enjoy in this higher lokas, where there is higher environment for enjoyment and even the higher objects of enjoyment are there, where apsaras are serving us and there is nothing to do for us. There is no need to do any work and we get to enjoy without doing anything, and this is the concept of the heavens. And since these devatas are always involved in this bhoga or enjoyment, when Prajapati Brahma uttered the letter Da, they understood that it means Dama or self-control, which means only by rigorous self-control they are able to evolve spiritually. And the Manavas, the human beings, which are always in the habit of collecting and hoarding things and accumulating things, and they are possessive of everything that they have, so they understood that Da stands for Datta or Dana, which means charity. So only by giving away what we have, when we share with others what we have, we are able to grow spiritually. And this is how they understood the meaning of the letter Da, which means Datta or Dana. And the Danavas are the demons who are very cruel always. And they thought this Da stands for Daya, which means compassion. And they learned that we have to be compassionate if we have to lead a spiritual life. And this is how the three groups of people perceive the purport of this letter, Da itself, in their own way as per their mindset. See, the point for us to here note is that all these frailties are within our mind. And if we have to overcome the problems of the mind, we need to have all these things as an integral part of our life. And all the three, Dama, Datta and Daya, they help us to have Antahkarana Shuddhi, which is very essential for us to negate this subtle body itself. And it is said, Sankhya Samam Jnanam Nasti and Yoga Samam Balam Nasti, which means there is no knowledge which is equal to that of Sankhya. Here the word Sankhya is used in the meaning of Advaitic knowledge, as it is expounded by Lord Krishna in the second chapter of the Bhagavad Gita, Sankhya Yoga. And Yoga Samam Balam Nasti, which means there is no greater power than yoga. Yoga is used in the meaning of constant, continuous, mindful and conscious practice. And as we have seen in the Bhagavad Gita itself, it is Abhyasa and Vairagya which are required for a spiritual seeker in order to have the Antahkarana Shuddhi, so that our identity to this gross body and the subtle body can be negated. So, for Vairagya, at a basic level, what do we need to do? We need to have asceticism in our life. To be an ascetic means just to simplify our way of living and also slow down our pace of life itself. See, when we say we have to slow down, it doesn't mean that we have to become inactive or we have to be lackadaisical in whatever we do. It means that we have to give up our passive acts or passive pursuits. So what is meant by a passive act? An act that doesn't make our mind more contained or inward looking, sharp and single-pointedly focus on the self within, such an act is a passive act. Like, for instance, we can say this endless hours of TV watching or playing this computer games, video games, which is indulged by the youngsters of these days, and also endless hours speaking on the phone, gossiping and talking itself, and excessive social visits, which do not take us anywhere. As far as our spiritual goal is concerned, all these have to be reduced, and this will help us to discriminate between the real and the unreal so that we let go of all that is unreal. As long as we think this world to be real, then our attention always goes to the world. So this Viveka and Vairagya are very important for a sadhaka. On the other hand, an active act, something which makes our mind more contained and make it go inwards, that is called a tapasya or an active act, which we have to increase in our day-to-day life. And this also helps us to develop more and more of sattva guna. And now we shall move on to the text, and today we shall see the third verse of Nirvana Shatkam.
Name dvesha ragau, name lobha mohau, mado naiva me naiva matsarya bhavah. न धर्मो न चार्तो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं.
See, as we can see in this verse, after negating the subtle body and the gross body, Acharya Shankara negates the various modifications of the subtle body. Name dvesha ragau, name lobha mohau, which means neither do I have dvesha, repulsion, aversion or hatred, raga nor attachment, and lobha and moha are also not there in me, which means neither greed or nor infatuation, or moha is best translated as delusion, and both this greed and delusion, they are not in me. See, unless we understand the root of the problem of this raga and dvesha, we cannot neutralize them in our day-to-day life. See, if we don't understand the genesis of this problem at all, then whatever changes that we make in our life just becomes cosmetic, and we are vulnerable to this problem any time. See, if we look at Arjuna in the Bhagavad Gita, after listening to the discourses of the Lord, in the beginning of the 11th chapter, Arjuna says, Gato Mohaha, which means, my Moha, my delusion is gone. So, This means that it can come back anytime. There is every possibility, every risk of it coming back. But whereas look at same Arjuna, what he says in the 18th chapter after listening to the entire Bhagavad Gita, he says nashto mohaha, which means my delusion is completely destroyed, and only when we understand the root of the problem, we are able to cut at the root of that problem itself. So let us see the genesis of raga dvesha. Why do we have these at all in the mind? The four types of problems that we have, or the first one is known as avidya klesha. Avidya klesha means ignorance. Ignorance of what we are, we do not know. This what we are, who am I? We are in ignorance of this truth, and that is why we consider ourselves to be this BMI, the limited entity, ever playing in the realm of OET, the object, emotion, thought, and thereby identifying ourselves as the PFT, the perceiver, feeler, thinker, at the level of the body, the mind, and the intellect, respectively. So, because of this ignorance or avidya klesha, what happens is, we think we are incomplete by ourselves. So, for fulfillment or for completion, what we do is, this avidya leads to karma or desire. A desire in us is born to engage with the objects of the world and people in the world, and we go out into the world. The house I am living in is no good, and if I shift to a palatial mansion, I can be more comfortable. And I am so tired of my work, and if I take an exotic holiday, I can rejuvenate myself. And it applies to the people in our life also. We want to often change the people in our lives itself. So this avidya, karma, ignorance leading to desire, and this desire is what engages us in the world, and karma is born, the action is born, and these actions of ours lead to karma phala, the results of the action. And when we do the karma, the karta, the doer in us is born, and this karta wants to enjoy the fruit of action, the karma phala, so the bhokta is also born. So the feeling of I-ness and my-ness is born. It is said, aham esham mama ete, I am this, I am so and so, I have so many degrees against my name, I have so many positions and power or standing in the society. And mama ete, all these are mine, this belong to me. So this I-ness and my-ness is together known as asmita klesha. So in the process of fulfilling ourselves through desires, what happens is we like something, we don't like something else. And this also depends upon our vasanas also. So the likes and dislikes are born in us. And whatever we like, we want to acquire it, we want to hold it, and we want to possess it. We don't want to get rid of it, so we hold on to it like a leech. And the fear of losing itself also induces insecurity in us, and we are not able to be happy. And something we don't like, there may not be a concrete reason also, because of our pre-existing vasanas itself. We become so prejudiced and we are not objective in our outlook, and we dislike something or some people, and we want to get rid of these things from our life. If we look at the social media also, say for instance, Facebook or Instagram or YouTube, there are always these two icons, likes and dislikes, ever prompting us to make a choice between the like and the dislike. See, a serious sadhaka who has been doing a lot of seva and sadhana, the point even he misses always is, every time he identifies himself with a like and dislike, his bondage to the body is getting strengthened that much. And these likes and dislikes, when they are repeatedly entertained, and they become this raga and dvesha in us. Raga, attachment, and dvesha, aversion or repulsion. And this is called raga klesha and dvesha klesha. which strengthen our identification or attachment to the body and the mind. So we cling on to the body, and this is known as Abhinivesha Klesha. So these are the four types of kleshas: Avidya Klesha, Asmita Klesha, Raga Klesha and Dvesha Klesha together, and then Abhinivesha Klesha. So this is the genesis of Raga and Dvesha. So for us, what is happening us all the time is I, that is myself, plus object leads to pleasure. Without this object, I cannot have joy or I cannot enjoy my life. And I plus people leads to security. The I always survives on something else. It is a parasite. So only if I have, you know, such people in my life, I can feel secure, and this is what we feel. And I plus, say, a plush job or a big mansion or a standing in the society, that leads to status in the society. So the I always tags on to something else, something ephemeral in the world, and it thrives on these positions, and these further increase our raga and dvesha. Well, how do we get rid of these? How do we neutralize these things? See, one of the favorite occupations of the mind is constantly brooding. Whenever we have some time, the mind either meanders into the past or into future. If only if I had acted in a particular way, I wouldn't be in such a position. The regrets related to the past, we suffer from these regrets. Or, what if my plan doesn't work out, where will I be and what will happen to me? And this is the anxiety about the future. That is why all the scriptures and all the religious gurus, the spiritual teachers, they tell us, live in the present. And Bhagwan says, past is history, future is mystery. Live in the present, and this present is not ordinary present, Swami says. It is omnipresent because it is the fruit of yesterday and it is the seed for tomorrow. So the best preparation that we can make for a better tomorrow is the best lived today itself. And Swami says it is called present because it is a gift of God to us to live in the present and make best use of the present. Then another important thing that we can all do to eliminate to certain extent or rise above this likes and dislikes and raga dvesha is to have a higher ideal or a higher goal in our life. See, the Yagna spirit is what is needed for us to work, especially when we are working in a team. See, this field of activity that we are engaged in itself is the Yagna Kunda. And we all come together and offer our talents together into this Yagna Kunda. This is the ahuti we make. And in this process, we learn to set aside our little egos, our little likes, the petty likes and dislikes. And we all work together for a common higher cause. And the fire that is kindled or the fire that is stoked here is the fire of selflessness. And whatever product we get from this Yagna, that is equally shared by all those who are involved in this highest activity, that is Yagna itself. And this is the spirit which we need to work with, and bringing in Yagna spirit to all that we do, that helps us to overcome or rise above this raga and dvesha. As the Bhagavad Gita says, yajnarthat karmanyonyatra lokoyam karma bandhanaha, which means the activities that we do, the actions that we undertake, other than in the spirit of Yagna, and these acts are the one that bind us to samsara. So we don't bicker for petty or paltry things in our life, and this is what we learn from this Yagna spirit. And there are three basic fundamental desires in all beings, and this is known as Naisargika Icha. So the three fundamental desires are desire to exist forever. Nobody says, I want to die. Even a person who is battling for life in ICU, even he wants to live, isn't it? Then desire for knowledge. We want to know more and more in the world, especially the secular knowledge. And desire to be happy always and also have the highest type of continuous happiness. And these are the three fundamental desires. See, we must realize that to fulfill these exact desires, we have come back to this earth again and again. Punarapi jananam, punarapi maranam, this cycle continues. And what we do is, using our BMI, the body, mind, intellect, we strive to fulfill these desires in the objects of the world, in the realm or in the stage of OET, the object, emotions and thoughts. And this is what we are doing all the time. And naturally in this process, this raga dvesha, the aversion and attachment, are very common to us. And one of the best examples for attachment in the Mahabharata is the life of Dhritarashtra, isn't it? He just did not have moha, he had putra vyamoha, so much attachment to the son, so that he was not only physically blind, but he was mentally blind as well. And if we look at the word dvesha, it is dvi visha, which means it is double poison. It is not only poison to our own self when we entertain this hatred or aversion in us, and it also spoils our relationship with others. And this is the double poison that dvesha does. Well, how to get rid of this raga and dvesha? See, we must realize both of them have to be neutralized in the field of our activity, which means in the roles that we play in our worldly life, say the role of a husband, a wife, or a householder, or even the job we do, the hobby or the profession in our workplace, these have to be tackled or worked out. And because of this raga dvesha, we can also clearly make out that we do not do justice to our obligatory duty at all when we entertain this raga and dvesha, because we become prejudiced and we are not able to be objective in our outlook with others. See, one of the time-tested formula for sorrow is insistence plus resistance. This again comes from raga, dvesha, like and dislike. We insist on a particular outcome to an action that we do, and we also resist any change in our life. And similarly, the time-tested formula for happiness is acceptance plus independence. When we learn to accept every outcome in the spirit of prasada of the Lord, and whatever happens, happens for my highest good, and that keeps us happy. And also acceptance plus independence. When we do not depend upon the objects of the world or the relationships of the world to give us happiness, when we are self-contented, that is when we are able to be happy. And as the Bhagavad Gita says, raga dvesha viyuktaistu Vishayan indriyaischaran atmavashyair vidheyatma prasada madhigachati. Which means, atmavashyair vidheyatma, a person who is in complete self-control, and ragadvesha viyuktaistu, when he is devoid of these likes and dislikes, attachment and repulsion, such a person, Vishayan indriyaischaran, even though if he moves or roams in the objects of the world through his senses, even when his senses are engaged in the objects of the world, even then prasadam adhigachati, he is able to be peaceful. See, we must note that it is only a peaceful mind that remains happy always. So to experience the bliss that Atman is and to be reflected in the mind, The mind has to be always peaceful and it should not be full of agitations. When the waves of these agitations on the surface of the lake of the mind have settled, only then it can reflect the bliss that Atman is, and this is called the prasada or manah prasada, when the mind is peaceful. See, at the end of every satsang or a bhajan session or any auspicious activity we do, we all get prasadam, some kind of sweet, isn't it? So what does this symbolize? It means when we have attended this satsang, the immediately itself, the result that we have got is this manah prasada, the tranquility of the mind, the peaceful state or the serenity of the mind. And this prasada itself is always a sweet, because such constructive activities such as satsang or bhajan or any spiritual activity, the outcome we get, the prasada we get, that is always sweet to our spiritual progress, and it is a nectar to our spiritual progress. And that is in fact the significance of distributing some sweet as prasadam at the end of every auspicious activity. Before we conclude for the day, we shall close our eyes and we shall listen to the singing of the first three verses of Nirvana Shatkam, and as we listen to it, we shall soak ourselves in the beauty and the profundity of the words that are expressed by Acharya Shankara in these verses.
Shivoham, 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 Shivoham. Mano Buddha Dhyahankara Chittani Naham Nacha Shrotra Jihve Nacha Grana Netre Nacha Vyoma Bhumirna Tejo Navayu Chidananda Rupa Shivoham, Shivoham. Nacha prana sanyo navai pancha vayu nava sapta dhatu nava pancha koshah nava pani padam nachopasta payu Chidananda Rupa Shivoham Shivoham Name Dvesha Ragau Name Lobha Mohau Mado Naiva Me Naiva Matsarya Bhavah Na Dharmo Na Charto Na kamo na mokshah, chidananda rupah, shivoham, shivoham, chidananda rupah, shivoham, shivoham.
I will conclude with the Shanti Mantra. Om asato ma sadgamaya tamaso ma jyotirgamaya mrityor ma amritangamaya Om shanti shanti shantihi Harihi Om Tat Sat Shri Saishwararpanamastu. I am thankful to Bhagwan for this blessing of speaking to all of you. My sincere thanks to Team Radio Sai and every one of you. Jai Sai Ram.
Sai Ram, dear listener, that was the 39th talk in this new series, Vedanta Parichaya, an introduction to Vedanta by Dr. Lata Shree, a senior medical officer serving at the Sri Satya Sai General Hospital, who based her talk on Nirvana Shatkam, a text written by Sri Adi Shankaracharya for contemplation and meditation for sadhakas. If you have any queries and feedback regarding this series, please feel free to email us as always to listener@radiosai.org. You could also WhatsApp us your feedback to this number, 9393258258. Next week, same time, we'll continue with this new series. And for those of you who missed the earlier talks, can also download it from our website, radiosai.org. Now, it's time for Swami's Divine Discourse, followed by bhajans and songs in Bhagwan's golden voice. In the year 1984, Bhagwan delivered 34 discourses in a series on the Bhagavad Gita. We'll now listen to excerpts from the 25th Divine Discourse delivered by Bhagwan on the 6th of September, 1984. Last week we heard the first part of this discourse. Here is the second and the concluding part. Sri Sai Bhagwan Uvacha.
Manamu takku stayilo undina ekku stayilo undinatunte varanu chuchi aananda padte daivamu mana yokka deeni kudanu anugrahistadu.
God will bless us with His grace if only, even though if we are in a smaller position, we should enjoy at the glory.
Tanaku ledani unnavarini chuchi manam asoya padte tana yokka sthiti marinta digijari potundi.
If a person just feels bad just because other people are having greater things which he does not
have. Ee naadu kali yugamulo sarvatra vyapinchi untundadi asoya.
Jealousy is all pervasive these days of Kali Age.
Yogi yandu bhogi yandu jogi yandu viragi yandu vairagi yandu sarvulu yandu kudanu ee asoya anetundi vyadi vyapinchi untundadi.
Jealousy is prevalent in all people, be him yogi jogi bhogi ragi virogi.
Kanuka ఈ అసూయ చేతనే మానవుడు అశాంతికి గురి అయిపోతున్నాడు.
ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ జెలసీ పీపుల్ ఆర్ లూజింగ్ పీస్ ఆఫ్ మైండ్.
ఒకానొక సమయం లోపల బుద్ధుడు విచారణమై బయలుదేరి వెళుతున్నాడు.
వన్స్ అపాన్ ఎ టైమ్ బుద్ధా వాస్ గోయింగ్ బెగింగ్ ఫర్ ఆల్మ్స్.
తాను చేరవలసినటువంటి గ్రామం సమీపిస్తుండాలి.
హీ వాస్ అబౌట్ టు రీచ్ ద విలేజ్ విచ్ హీ వాస్ అటెంప్టింగ్.
ఆ గ్రామం లోపల అందరు కూడాను బుద్ధుని పైన అమితమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు.
ఆల్ దోస్ పీపుల్ ఇన్ ద విలేజ్ వర్ హావింగ్ ఎ లాట్ ఆఫ్ అఫెక్షన్ ఫర్ బుద్ధ.
అయితే గ్రామము సమీపిస్తూ ఉండగానే కొంతమంది ఈ రౌడీస్ దుర్మార్గులు చేరి ఇతని అడ్డగించి అనేక విధములుగా అతన్ని దూషిస్తూ వచ్చారు.
But if, as soon as they reached that particular village in the outskirts, some undesirable elements there began criticizing him.
కానీ ఈ బుద్ధుడు ప్రయాణం చేయకుండా ఒక రాతి పైన కూర్చున్నాడు.
He stopped there and he just sat down on a stone.
నాయన మీరు నన్ను దూషించటంలో ఉండినటువంటి ఆనందం మీకేమిటి అని ప్రశ్నించాడు.
He asked them, well gentlemen, what is the pleasure that you get in criticizing me?
దీనికి కారణాలు వారు చెప్పకుండా మరింత హేయంగా అతన్ని దూషించడానికి ప్రారంభించారు.
వితౌట్ గివింగ్ ఎనీ రీజన్స్ ఫర్ దాట్ దే ఇంక్రీజ్డ్ దేర్ క్రిటిసిజం అగెన్స్ట్ బుద్ధ.
సరే ఎంతసేపు మీకు ఇష్టంగా ఉంటుందో దూషించమని తాను కూర్చున్నాడు.
బుద్ధ సెడ్ గో ఆన్ యాజ్ లాంగ్ యాజ్ యు వాంట్.
సరే వారు తిట్టి తిట్టి నోరు నొప్పి వచ్చేసింది. వారు ఇంకా వెళ్లిపోవటం సిద్ధంగా ఉంటున్నారు.
దే క్రిటిసైజ్ టు ఎ పాయింట్ ఆఫ్ టైర్డ్నెస్ దే ఆర్ టైర్డ్ ఆఫ్ ఇట్ అండ్ దే ఆర్ అబౌట్ టు గో.
అప్పుడు వారికి వెళ్లిపోయే ముందుగా బుద్ధుడు చెప్తున్నాడు, నాయన రాబోయేటువంటి గ్రామం లోపల నా పైన అమితంగా ప్రీతి కలిగినటువంటి వారు అందరు. నేను ఆ గ్రామంలో చేరిన తర్వాత మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేస్తారు. కనుక మీ ప్రమాదమును తప్పించే నిమిత్తమై మీరు ఎంతవరకు నన్ను దూషించాలని ఇష్టం ఉంటుందో అంతవరకు దూషించడానికి మీకు అవకాశం ఇచ్చే కోసం ఇంతసేపు నేను ఇక్కడ కూర్చున్నాను.
When they were about to go, Buddha addressed them, children, I want to tell you one truth. In the village where I am going, all those people love me so much that if only you criticize like that, they will cut you to pieces. And in order to save you from that danger, I allowed you to revile and to criticize me here itself. I have given you enough time.
ఇతరులు సంతోషపెట్టాలంటే మనం ఎన్నో విధములుగా శ్రమపడాలి, ధనం వ్యయం చేయాలి.
If you want to give joy to people, you have to spend a lot of money and make number of
కనుక నేను ఈనాడు ఏ నయా పైసా ఖర్చు కాకుండా ఖర్చు చేయకుండా, ఏ విధమైన శ్రమ పడకుండా మీకు ఇంతమందికి ఇంత ఆనందాన్ని నేను అందిస్తున్నాను, ఎంత హాయి నాకు ఈనాడు అన్నాడు.
బుద్ధ సేడ్, వితౌట్ స్పెండింగ్ ఎ పై, వితౌట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్, ఐ హావ్ బీన్ ఏబుల్ టు గివ్ యూ సో మచ్ ఆఫ్ జాయ్ బై అలవింగ్ యూ టు క్రిటిసైజ్ మీ, హౌ హ్యాపీ ఐ ఆమ్.
నన్ను దూషించడం మీకు ఆనందంగా ఉండాలంటే ఆ ఆనందానికి నేనే కదా కారణం.
If you are deriving some joy by criticizing me, then I am responsible for your joy.
Yedu biliki vidhamuga neeku trupti kaliginchanu kabatti ee trupti kaliginchatam cheta naaku chaala aanandam anukunnadu.
Somehow or the other I have been able to give you some kind of satisfaction and joy. By giving you satisfaction I am deriving satisfaction.
Parulu santrupti pette kosamani aneka mandi chatralu kattistaru.
For giving joy and satisfaction number of
chavulu trubistaru.
Well sir, done.
ఇంకా అనేక విధమైనటువంటి యొక్క ఉపకారమైన కర్మలు ఆచరిస్తారు.
ఏ నంబర్ ఆఫ్ యూస్ఫుల్ యాక్టివిటీస్ ఆర్ అండర్టేకన్.
కానీ ఇంత శ్రమ లేకుండా ఈ విధంగా ఈ దుర్మార్గంలో సంతోష పెట్టినానంటే నేను ఎంతో గొప్ప పని చేసినటువంటి వాడిని అన్నాడు.
వితౌట్ అండర్టేకింగ్ ఎనీ సచ్ యాక్టివిటీస్ యు హావ్ బీన్ ఏబుల్ టు గివ్ సో మచ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఫర్ దీస్ వికెట్ పీపుల్, ఐ థింక్ ఐ మస్ట్ బి హ్యాపీ.
మరి ఇంకా ఒక విషయం ఏంటంటే దీనిని వారికి చక్కగా హృదయానికి హత్తుకునేటట్టు బోధించాడు.
వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వాజ్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ మేడ్ ఇండెలిబుల్ ఇంప్రెషన్ ఆన్ దేర్ హార్ట్స్.
నీ ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చాడు.
సే సపోజ్ ఎ బెగర్ కమ్స్ టు యువర్ హౌస్.
భవతి బిచ్చాన్ దేహి అని అడిగాడు.
హి ఆస్క్డ్ ఫర్ ఆల్మ్స్. భవతి బిచ్చాన్ దేహి.
నీవు బిచ్చం తీసుకుని వచ్చావు.
యూ బ్రింగ్ ఆర్మ్స్.
కానీ నేను అడిగిన బిచ్చం కాలేదు, మరొక బిచ్చం తెచ్చావు.
యూ హావ్ బ్రాట్ ద వన్ విచ్ ఐ హావ్ నాట్ ఆస్క్డ్ ఫర్.
అప్పుడు నేను ఆ బిచ్చం తీసుకోకపోతే నీవు ఆ బిచ్చాన్ని ఏం చేస్తావు అన్నాడు.
సపోజ్ ఐ డోంట్ యాక్సెప్ట్ ది ఆర్మ్స్ విచ్ యు ఆర్ గివింగ్, వాట్ విల్ యూ డూ?
నీవు తీసుకోకపోతే నేను వెనుకు తీసుకుని పోతాను, ఆ బిచ్చం నాకే చెందుతుంది అన్నాడు.
హి సెడ్, వెల్ ఇఫ్ యూ డోంట్ యాక్సెప్ట్ ఐ విల్ టేక్ ఇట్ బ్యాక్, దట్ విల్ బి బిలాంగింగ్ టు మీ ఓన్లీ.
అదే విధంగానే నన్ను నీవు దూషణ అనేటువంటి బిచ్చం తెచ్చి నాకు ఇవ్వడానికి ప్రయత్నించావు, దాన్ని నేను తీసుకోలేను.
సిమిలర్లీ యు ఆర్ గెటింగ్ దిస్ క్రిటిసిజం అండ్ యు ఆర్ జస్ట్ గివింగ్ దట్ యాజ్ ఆర్మ్స్ టు మీ, ఐ హావ్ నాట్ యాక్సెప్టెడ్ దట్.
అప్పుడు ఈ బిచ్చం ఎవరికి చేరుతుంది?
టు హూమ్ వుడ్ దిస్ గో దెన్?
రీడైరెక్ట్, నీకే చేరుతుంది.
ఇట్ గెట్స్ రీడైరెక్టెడ్ అండ్ ఇట్ బిలాంగ్స్ టు యూ.
కనుక నిన్ను నీవే దూషించుకుంటున్నావు కానీ నన్ను కాదు.
That way you are criticizing yourself and you are not criticizing.
మనం ఒక రిజిస్టర్ కవర్ కింద రాసి ఒక మిత్రునికి పోస్ట్ లో వేస్తే,
if you send a registered post, a letter by registered post to a friend,
ఆ ఫ్రెండ్ ఆ రిజిస్టర్ కవర్ ను తీసుకోకుండా పోతే,
if the friend does not accept that registered
post, postal department లో ఏమవుతుంది ఆ కవర్?
What would the postal department do with that cover?
అది redirect, ఎవరు పంపించారో వాళ్ళకి చేరుతుంది.
It will be redirected back to the person who has sent it.
అదే విధంగానే నీవు ఒకరిని దూషిస్తూ వచ్చావటంటే లేక ఒకరిని విమర్శిస్తూ వచ్చావంటే వారు దానిని లక్ష్యం చేయకపోతే ఆ విమర్శ నీకే రీడైరెక్ట్ అయిపోతుంది.
ఇఫ్ యు ఆర్ క్రిటిసైజింగ్ ఆర్ రివైలింగ్ ఎనీ పర్సన్, ఇఫ్ దే డు నాట్ యాక్సెప్ట్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ.
కనుక ద్వేషం అనేటువంటిది, అసూయ అనేటువంటిది తమను తాము బాధించుకోవటమే తప్ప అన్యులను బాధిస్తున్నామనుకోవటం కేవలం అల్పతృప్తి.
It is only a mean type of satisfaction to think that with jealousy and hatred we have been giving trouble to others. We are not giving trouble to others, we are troubling ourselves.
Kanuka ee asuya aneetundi manavunni aneka vidhamulga tanantane himsistundi.
Jealousy gives a lot of trouble to the person who is having it in a number of ways.
Oka maharishi,
in particular maharishi,
aneka palapushmulato kodinatundi yokka vanamunu penchukuntu unnadu.
He was bringing up a garden with full of flowers and fruits.
Kani atani endukudano oka vidhamainatvanti yokka ahankaram bayalderindi.
Even that maharshi developed a sort of egoism in him.
Ahankaram bayalderetappudike asuyi kuda praveshinchindi.
The moment he developed egoism, jealousy also entered into
ahankar. Asuyilu rendu cheletappudike desham anetvantidi akada attend ayindi. Cheripoyindi.
When egoism and jealousy developed, hatred automatically joined there.
ఒకానొక సమయం లోపల భగవంతుడు ఇతను ఋషిగా ఉంటున్నాడు, సన్యాసి వస్త్రము ధరించాడు, వేషము చూస్తే కాషాయము, హృదయం చూస్తే కషాయము, దీన్ని ఏదైనా మార్చాలి అని ఉద్దేశంతో ఒక ముసలి బ్రాహ్మణ వేషంతో ఆ తోటలో ప్రవేశించాడు భగవంతుడు.
God saw this particular person, he wears the robes of a sannyasin, but his heart is full of poison. I should teach him certain things. He disguised himself as a old brahmin and came to that garden.
Oka chettu daggariki poyadu ee musli brahmanudu, ఆహా, ఈ వృక్షం ఎంత అభివృద్ధి అయిపోయింది, ఈ ఫలపుష్పలు ఎంత ఆనందంగా ఉంటున్నాయి చూడడానికి, దృశ్యంలో ఎంతైనా ఆకర్షణీయంగా ఉంటుండాలి, ఈ తోటను పెంచిన వారు ఎవరు అని ఈ ముసలివాడు ఆ సన్యాసిని ప్రశ్నించాడు.
దిస్ ఓల్డ్ బ్రాహ్మిన్ వెంట్ టు ఎ పర్టికులర్ ట్రీ, అప్రిషియేటెడ్ ది ట్రీ యాజ్ ఎ వెరీ నైస్ ట్రీ విచ్ హెస్ డెవలప్ అండ్ దెన్ సెడ్ హూ ఈస్ ది పర్సన్ హూ ఈస్ రెస్పాన్సిబుల్ టు డెవలప్ సచ్ ఎ ఫైన్ ట్రీ.
సన్యాసి వచ్చి, అయ్యా బ్రాహ్మణోత్తమ, రాత్రింబవులు బిడ్డలను పెంచినట్టు పెంచినాను, కంటిరెప్పవలే కాపాడుతూ వచ్చాను, ఈ మొక్కను నాటింది నేను, ఇది అభివృద్ధి పరిచింది నేను, నేను చీడ పడితే తీసేసింది నేను, వేరు పురుగు పడితే కొట్టేసింది నేను, ఈ రోడ్లు వేసింది నేను, ఈ అలంకారం చేసింది నేను, కటింగ్స్ చేసింది అన్ని నేను 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 అనుకుంటూ వచ్చాడు పాప.
దిస్ సన్యాసిన్ కేమ్ అవుట్వర్డ్ అండ్ జస్ట్ సెడ్, ఓ బ్రాహ్మిన్, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రింగింగ్ అప్ దిస్ ఎంటైర్ గార్డెన్, I am responsible for developing this particular tree. I have developed the roads. I have made this entire thing beautiful by my own effort.
ఈ తోటనే నా ప్రాణంగా చూసుకుంటున్నాను.
I am looking after this garden as
ఒక్క తోటమాలి లేడు.
There is no gardener.
నీరు తోడటం నేనే.
I draw water.
ఎరువు వేయటం నేనే.
I put manure.
రోడ్ అంతా క్లీన్ చేయటం నేనే.
I clean the roads.
ఈ ఫలపుష్పాలను పరుల కోసమే నేను పెంచుతున్నాను అన్నాడు.
I am developing these flowers and fruits for the sake of others.
సరే, కొంతసేపు అయినప్పటికీ ఆ యొక్క బ్రాహ్మణుడు బయట వెళ్లిపోయాడు.
ఆఫ్టర్ సమ్ టైమ్ దిస్ బ్రాహ్మిన్ వెంట్ అవుట్ ద గార్డెన్.
కొంతసేపట్లో ఒక గోవు వచ్చింది.
ఆఫ్టర్ సమ్ టైమ్ వన్ కౌ ఎంటర్డ్ దేర్.
ఆ గోవు వచ్చి ఈ పుష్పములుగా విచ్చినటువంటి దీన్నంతా తాను తొక్కి అన్ని విధాలా చిన్నా భిన్నం చేస్తుంటుండాలి.
ఇట్ ఎంటర్డ్ ది గార్డెన్ అండ్ ఇట్ వాజ్ అబౌట్ ఆల్మోస్ట్ స్పాయిల్ అండ్ డిస్ట్రాయ్ ది గార్డెన్ అండ్ ఫ్యూ ప్లాంట్స్ దేర్.
ఈ పుష్పగుచ్చులనంతా కూడా నువ్వు చిన్నా భిన్నం చేస్తున్నటువంటి దృశ్యాన్ని చూసి సన్యాసి దూరం నుంచి కోపంతో ఒక కర్ర విసిరాడు.
ది సన్యాసి హూ అబ్జర్వ్డ్ దిస్ కౌ స్పాయిలింగ్ ది గార్డెన్ త్రూ టుక్ ఎ స్టిక్ అండ్ త్రూ ఫ్రమ్ దేర్.
ఆ కర్ర తగిలినో లేదో ఆ గోవు క్రింద పడి మరణించింది.
ద మూమెంట్ దిస్ స్టిక్ టచ్డ్ దట్ పర్టికులర్ కౌ, ది కౌ డైడ్.
సరే, గోహత్యా పాపం ఈ సన్యాసి చుట్టుకుంటుందేమో అని లోపల భయపడుతున్నాడు.
దిస్ సన్యాసి థాట్ దట్ ఐ మే బి షేర్ ది సిన్ ఆఫ్ దిస్ కిల్లింగ్ ది కౌ.
మరి కొంతసేపటికి ఈ ముసలి బ్రాహ్మణుడు వచ్చాడు.
ఇమ్మీడియట్లీ విత్ ఇన్ ఎ షార్ట్ వైల్ ది సేమ్ ఓల్డ్ బ్రాహ్మిన్
అదే దారి నడుచుకుంటూ వచ్చి, అయ్యో పాపం, గోవును చంపినటువంటి వారు ఎవరో ఏమిటో అని ప్రశ్నిస్తూ వచ్చాడు.
ఓల్డ్ బ్రాహ్మిన్ కేమ్ ఇన్ దట్ పర్టికులర్ రోడ్, సా ద కౌ అండ్ జస్ట్ సెడ్, హూ ఈస్ దట్ పర్సన్ హూ హాస్ కిల్డ్ దిస్ పర్టికులర్ కౌ.
అప్పుడు ఈ సన్యాసి దగ్గరకు వచ్చి, ఎవరయ్యా ఈ గోవును చంపినారే ఎవరు ఇది అని చెప్పి ప్రశ్నించాడు.
హీ వెంట్ టు ద సన్యాసి అండ్ ఆస్క్డ్ హిమ్, సార్ హూ ఈజ్ ఇట్ హూ హాస్ జస్ట్ కిల్డ్ దిస్ పర్టికులర్ కౌ.
అంత దైవేచ్ఛ.
ది సన్యాసిన్ సెడ్ దట్ ఇట్ ఇస్ ది విల్ ఆఫ్ ద లార్డ్ విల్ ఆఫ్ గాడ్.
దైవేచ్ఛనే లేకపోతే ఒక చంపితే ఈ ప్రాణం పోతుందా?
వితౌట్ ది విల్ ఆఫ్ గాడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ కిల్డ్ కెన్ ఇట్ బి కిల్డ్ లైక్ దాట్.
ఆ మాట విన్న తక్షణమే ఈ బ్రాహ్మణుడు చెప్పాడు, తోటను పెంచింది నువ్వు, పువ్వులు విప్పించి చేసిందేది నీవు, గోవును చంపిండేది మాత్రం దైవం.
ది మూమెంట్ దిస్ బ్రాహ్మణ్ హర్డ్ ది స్టేట్మెంట్ ఫ్రమ్ ది సన్యాసి, దిస్ బ్రాహ్మణ్ టోల్డ్ ది సన్యాసి, వెల్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రింగింగ్ దిస్ గార్డెన్, ఫర్ ఆల్ దీస్ ప్లాంట్స్, ఫర్ పుట్టింగ్ ద రోడ్స్, బట్ ఫర్ కిల్లింగ్.
మంచివంతా నేను నేను అని అహంకారంతో చెప్పుకుంటున్నావు, చెడ్డను మాత్రం దైవం పైన వేస్తున్నావు.
యు ఆర్ టేకింగ్ క్రెడిట్ ఫర్ ఆల్ ద గుడ్ థింగ్ దట్ హ్యాపెన్ బట్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ బ్యాడ్ యు ఆర్ జస్ట్ పుట్టింగ్ ది బ్లేమ్ ఆన్ గాడ్.
ఈ అహంకారం కూడా కేవలం అసూయం యొక్క ప్రథమ భాగం అన్నాడు.
హీ సెడ్ దట్ దిస్ ఈగోయిజం అండ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ జెలసీ.
అప్పుడే చెప్పాడు, అయ్యా నేను ఒక బ్రాహ్మణుడు కాదు, నీ అహంకారం నిన్ను హతమార్చే నిమిత్తమై నేను ఈ వేషంతో వచ్చాను, నేను భగవంతుణ్ణి అని అతను తెలుపుకున్నాడు.
ద ఓల్డ్ బ్రాహ్మిన్ రివీల్డ్ హిస్ ఐడెంటిటీ. హి జస్ట్ సెడ్ ఐ యామ్ గాడ్ హింసెల్ఫ్, ఐ హావ్ కమ్ డౌన్ టు డిస్ట్రాయ్ యువర్ ఈగోయిజం.
కనుక ఏ సమయంలో ఎక్కడ అసూయ అహంకారం అనేటువంటిది ఉంటుందో అక్కడ ఏ రూపంలో దైవం వచ్చి ఇతనికి సరిదిద్దడానికి ప్రయత్నిస్తాడో చెప్పటకు సాధ్యం కాదు.
In what form God appears to and tries to correct a person who is having jealousy and egoism, it is difficult to say.
కనుక మొట్టమొదటిని మనం అసూయ, ద్వేషము, అహంకారములకు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి.
Therefore, in the very first place, we'll have to take care to see that we do not develop egoism, hatred and jealousy.
ఈ అసూయ అనేటువంటిది కేవలం గ్రంథపఠనం చేత లభించేటువంటిది కాదు, నాశనం చేసుకోవటానికి.
It is not possible to destroy jealousy by merely reading scriptures.
ఇది స్వప్రయత్నముతో
With self effort,
సాధనలు సలిపి,
by doing spiritual exercises,
హృదయమునందు పరివర్తనలు గావించుకొని,
by transforming one's own heart,
పరిపూర్ణమైనటువంటి ప్రేమను పెంచుకొని,
by developing complete love,
దైవార్పితమైనటువంటి బుద్ధితో ఈ అసూయను హతమార్చుకోవాలి.
We can destroy this jealousy by offering all the things at the lotus feet.
అసూయ మనయందు ఉండినంత కాలం కూడాను మనల్ని ఏమాత్రం కూడాను రాణింప చేయదు.
So long as we have jealousy, we can never shine.
మనలో సమస్త సద్గుణములు కూడాను అది హతమార్చి వేస్తుంది.
All the great virtues in us will be destroyed by that.
కాన మానవుని యందు అసూయ లేకుండా చేసుకోవటము ఇది ప్రధానమైనటువంటి సద్గుణము అని బోధించింది భగవద్గీత.
భగవద్గీత has therefore taught that is the primary thing for every person to see
nitya jeevitam lopala
in daily life
aadarshavantamainatundi gunamulato
with ideal virtues
anukoolamaina vatavaranaanni kalpinchukoni
favorable circumstances will have to be created for one's
aananda jeevitaanni gadipinappude
when one lives a happy life
aatmatattvam manaku artham avutundi
one would be able to understand the principle of atman.
మన నిత్య జీవితంలో ఇలాంటి సద్గుణములనే మనం పోషించుకోనకుండినా మనం అగమ్యము అగోచరమైనటువంటి ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోలేము.
ఇఫ్ వీ డు నాట్ డెవలప్ దీస్ గ్రేట్ గుడ్ క్వాలిటీస్ ఇన్ డైలీ లైఫ్ వీ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ
యొక్క ప్రకాశం సర్వత్రా ఉంటుండాలి.
ద ఎఫల్జెన్స్ ఆఫ్ ఆత్మ ఈస్ ఎవ్రీవేర్.
ఇది కేవలం వ్యక్తిత్వంతో కూడినటువంటిది కాదు.
ఇట్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎ పర్సన్.
ఇది ప్రకాశంగా ఈ హాల్ అంతా కూడా వెలుతురుగా ఉంటుండాలి.
యాజ్ ఎ క్వాలిటీ యాజ్ ఎ షైనింగ్ ఇట్ విల్ బి ఇన్ ది ఎంటైర్ హాల్. అస్
ఈ వెలుతురుకు కారణం ఏమిటి?
వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ లైట్?
ఎక్కడో ఒక జ్యోతి ఉండటం వల్లనే వెలుతురు మనకు కనిపిస్తుంటాది.
వీ గెట్ లైట్ అండ్ విల్ బి ఏబుల్ టు సీ లైట్ ఓన్లీ వెన్ దెర్ ఈస్.
జ్యోతికి ఆకారం ఉన్నది కానీ వెలుతురుకు ఆకారం లేదు.
ఫర్ లైట్ దెర్ ఈస్ ఫార్మ్ బట్ ఫార్ ది ఎఫల్జెన్స్ దెర్ ఈస్ నో ఫార్మ్.
కనుకని ఆత్మ అనేటువంటి ప్రకాశం వంటిది.
ఆత్మ మే బి కంపేర్ టు ఎఫల్జెన్స్.
ఈ ప్రకాశమునకు ఒక రూపము ఒక నామము లేదు.
ఫర్ దిస్ ఎఫల్జెన్స్ దెర్ ఇస్ నో ఫార్మ్.
ఏ రూపమైనా ఏ నామైనా ధరించవచ్చు.
ఇట్ మే టేక్ ఎనీ ఫార్మ్ అండ్ ఎనీ నేమ్.
ఉపాధిని ఆధారం చేసుకునేది రూపనామములు దాన్ని పోషిస్తూ వస్తున్నాయి.
టేకింగ్ ఎ వెస్చర్ యాజ్ ద బేసిస్ ఇట్ టేక్స్ ఎ పర్టికులర్ ఫార్మ్.
అండ్ బల్బ్ లో లైట్ వస్తుండాలి.
టేక్ ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ఈస్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద
ఫ్యాన్. లో గాలి వస్తుండాలి.
ఫ్రమ్ ద ఫ్యాన్ యూ గెట్ బ్రీజ్.
స్టవ్ లో వంట చేస్తుండాలి.
You'll be able to cook food.
Machine lo pani chestundali.
In the machine you'll be able to just produce.
Machine chese pani ki fan chese pani ki viruddhanga untundali.
The work which is done by a machine and fan are different and opposite.
Light ichchetundi bulb ichchetundi light ku nu stove chese vantaku vyathasam untundali.
There is difference in the light which is emanating from bulb and food which is cooked on a stove.
Ee machine yokka idi vyathasam veru veriga untundali.
In the machinery there is difference.
Ee yantramulu veru veriga untundali.
These machines are different.
Yantramulu yokka phalitam veru veriga.
The effects are different.
కానీ కరెంట్ ఒక్కటిగానే ఉంటుంది.
బట్ ది కరెంట్ ఈజ్ వన్.
అదే విధముగా భిన్న భిన్న ఉపాధులు యందు భిన్న భిన్న రూపము ధరించి ఈ ఆత్మతత్వము అనేకత్వాన్ని నిరూపించేస్తుంటుండాలి. అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని కూడా బోధిస్తుంటుండాలి.
ఇన్ ద సేమ్ వే ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ ఇన్ డిఫరెంట్ బాడీస్ ఇట్ ఇస్ మేనిఫెస్టింగ్ డిఫరెంట్లీ బట్ ప్రూవింగ్ ద సేమ్ యూనిటీ.
బల్బు ఇది చాలా ఇదిగా కనిపిస్తుంటుండాలి. ట్యూబ్ లైట్ ఇంకొక రీతిగా కనిపిస్తుంటుంది.
బల్బ్ హ్యాజ్ ఎ పర్టికులర్ ఫార్మ్. ట్యూబ్ లైట్ హ్యాజ్ ఎ డిఫరెంట్ ఫార్మ్.
డైనింగ్ రూమ్ బల్బ్ అనేటువంటిది చాలా బ్రైట్ గా ఉంటుంది.
ది డైనింగ్ రూమ్ బల్బ్ మే బి వెరీ బ్రైట్.
బెడ్రూమ్ బల్బ్ చాలా డిమ్ గా ఉంటుంది.
ద బల్బ్ ఇన్ ద బెడ్రూమ్ మే బి డిమ్.
కానీ అంతా ఒకే కరెంట్ అయితే అక్కడ డిమ్ ఏమిటి ఇక్కడ బ్రైట్ ఏమిటి ఈ వ్యత్యాసం ఎందుకు ఉండాలని మన అజ్ఞానంతో వాదిస్తాం.
ఆన్ అకౌంట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ వి ఆర్గ్యూ ఇఫ్ ఇట్ ఇస్ ది సేమ్ కరెంట్ బోత్ ఇన్ ద బెడ్రూమ్ బల్బ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది డైనింగ్ రూమ్ బల్బ్ వై షుడ్ దేర్ బి డిఫరెన్స్ ఇన్ లైట్.
బల్బ్ లో వ్యత్యాసం ఉంటుంది కానీ కరెంట్ లో వ్యత్యాసం లేదు.
దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ద కరెంట్ బట్ ది డిఫరెన్స్ ఇస్ ఓన్లీ ఇన్ ద బల్బ్స్.
నీ యొక్క హృదయం యొక్క ప్రేమతత్వం అనేటువంటి యొక్క కెపాసిటీ డిఫరెన్స్ ఉంటుండాలి.
దెర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ది కెపాసిటీ ఆఫ్ ది లవ్ ఆఫ్ యువర్ హార్ట్.
పరిపూర్ణమైనటువంటి ప్రేమగా ఉంటుంటే ఇది ప్రకాశవంతమైనటువంటిగా రూపొందుతుంది.
ఇఫ్ యువర్ లవ్ ఇస్ హోల్సమ్ ఫుల్ అండ్ కంప్లీట్ యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఎ ఫల్
సంకుచితమైనటువంటి ప్రేమగా ఉంటుంటే ఇది బెడ్రూమ్ బల్బ్ మాదిరి డిమ్ గా ఉంటుంది.
ఇఫ్ ఇట్ ఇస్ ఎ నారో లవ్ దట్ విచ్ యు ఆర్ హావింగ్ ఇట్ ఇస్ సంథింగ్ లైక్ ఎ బెడ్రూమ్ బల్బ్.
బల్బ్స్ మార్చుకో కానీ కరెంట్ ను మార్చడానికి వీలు కాదు.
ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు చేంజ్ ది కరెంట్. యూ చేంజ్ ది బల్బ్స్ టు గెట్ గ్రేటర్ లైట్.
కనుకని అసూయ అనేటువంటిది పెట్టుకుంటే ఇక్కడ చాలా డిమ్గా ఉంటుంటాయి.
ఇఫ్ యూఆర్ హ్యావింగ్ జెలసీ ది పవర్ ఆఫ్ ద లైట్ విల్ బి
ప్రేమతత్వం అనేటువంటి ప్రకాశం ఉంటే థౌజండ్స్ ఆఫ్ వోల్ట్స్ ఈజీగా ఉంటుంటుంది.
ఇఫ్ యూ హ్యావ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్ లవ్ దెన్ ది పవర్ వుడ్ బి సంథింగ్ లైక్ థౌజండ్స్ ఆఫ్ వోల్ట్స్
వోల్టేజ్. కనుక నీవు ప్రేమతత్వాన్ని పెంచుకో.
Therefore, develop love.
ఈ ప్రేమ చేతనే దైవత్వాన్ని గుర్తించడానికి వీలవుతుంది.
ఇట్ ఈస్ పాసిబుల్ టు రికగ్నైజ్ డివినిటీ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ లవ్.
పుట్టిన చంద్రుని నీవు చూడాలంటే ఒక టార్చ్ లైట్ పెట్టమాక్స్ లైట్ అరికెన్ లాంటర్ తీసుకుని రానక్కర్లేదు.
In order to recognize and see moon, there is no need for getting a torchlight to look at
chandrini yokka velturu dwarane chandrini chudali.
Through the light of moon itself you can see the moon.
Kanuka prema swaroopunni nu chudalanukunte prema dwarane prema swaroopunni chudali.
If you want to see and perceive God who is love, you through his love only will be able to see him.
Prema tho prema swaroopunni chudataniki veelu kaadu.
It is impossible to see him with hatred because he is the very
opposite. Elantante blindness oka kannu leni gruddivani vantidi.
Hatred is something like blindness. It makes
gruddivani eduruga enta powerful ayina light pettamudikini viniki cheekate gaani velturu kaadu.
Whatever powerful light is kept for a blind man, he would not be able to see light at all.
ఈ విధమైనటువంటి యొక్క గుణములు ఉండినంత వరకు కూడాను సమీపమునందున్నటువంటి దైవత్వాన్ని కూడాను తాను గుర్తించలేదు.
So long as one has these bad qualities, divinity which may be very near also will not be recognized.
ఎవడు సత్యముతో ప్రేమతో అనసూయతో నిరహంకారంతో జీవిస్తున్నాడో అలాంటి వాడు ఆ పదార్థం పైన ఎతకడానికి కూడా ప్రయత్నం చేయకుండా డైరెక్ట్ గా దాన్ని పట్టేస్తాడు.
Any person who is free from jealousy, who is free from egoism, who is free from hatred, he will be able to directly
perceive divinity. A
person who has opened the eye of wisdom
will be able to see. A
person who has closed his eye with ignorance would not be able to perceive
God.
By closing the eyes, you will have to search for a towel which may be here.
కన్ను తెరుచుకుంటే డైరెక్ట్ గా దాన్ని తీసుకుంటాను.
ఇఫ్ యు ఓపెన్ ది ఐ వుడ్ బి ఏబుల్ టు డైరెక్ట్లీ ప్లేస్ యువర్ హ్యాండ్ ఆన్ ది
కనుక జ్ఞాని డైరెక్ట్ గా దైవం చేరుతాడు.
దేర్ఫోర్ జ్ఞాని ఏ వైజ్ పర్సన్ వుడ్ బి ఏబుల్ టు డైరెక్ట్లీ రీచ్ గాడ్.
ఇది సద్గుణములు కలిగినటువంటి వాడు.
జ్ఞాని ఇస్ వన్ హూ ఇస్ హావింగ్ ఫుల్ ఆఫ్
దుర్గుణములతో
విత్ బ్యాడ్ క్వాలిటీ
సంశయాలతో
డౌట్స్
అనుమానాలతో
విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సస్పెక్షన్
అలమటించేటువంటి మానవులకు ఏమాత్రం కూడా ఒక్కటి కూడా కనిపించదు.
ఏ పర్సన్ హూ ఈస్ సాచురేటెడ్ విత్ దీస్ థింగ్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్ అట్ ఆల్.
కనుకనే డెత్ ఈస్ స్వీటర్ దాన్ ది బ్లైండ్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అన్నారు.
దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ డెత్ ఈస్ స్వీటర్ దాన్ ద బ్లైండ్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
మనము ఆ విధమైనటువంటి అజ్ఞానంలో ప్రవేశించరాదు.
వీ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు దట్ ఏరియా ఆఫ్ ఇగ్నోరెన్స్.
ఈ అజ్ఞానం అనేటువంటి దానిని అభివృద్ధి పరిచేటువంటిది అసూయ.
జెలసీ ఇస్ వన్ విచ్ డెవలప్స్ దట్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
కనుక విద్యార్థులైనటువంటి మీరు, లేత హృదయులైనటువంటి మీరు, ముందుకు ఎంతనో అభివృద్ధి కావాల్సినటువంటి మీరు ఈ అసూయకు ఏమాత్రం కూడా లోపల అవకాశం ఇవ్వకుండా చూసుకోండి.
దేర్ఫోర్ స్టూడెంట్స్ హూ ఆర్ హ్యావింగ్ టెండర్ హార్ట్, హూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ టు,
ఎవరైనా మీ క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినారంటే వాడిని చూచి మీరు చుప్పనాటి బుద్ధిని పెంచుకోకండి.
యూ షుడ్ నాట్ హ్యావ్ జెలసీ అట్ ఆల్. ఇఫ్ యూ కమ్ అక్రాస్ ఎ పర్సన్
నా క్లాస్ లో ఎవరో ఒక నా సోదరుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నీవు ఆనందపడు, రేపటి రోజు సంవత్సరం నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది.
ఇఫ్ ఎనీ పర్సన్ ఇన్ యువర్ క్లాస్ గెట్స్ ఎ ఫస్ట్ ర్యాంక్, షుడ్ నాట్ సఫర్ ఫ్రమ్ జెలసీ. ఇఫ్ యూ
లేక నేను కూడా ఫస్ట్ ర్యాంక్ రావాలి నా సోదరుతో పాటని నీవు కష్టపడి చదువు.
యూ కెన్ ఆల్సో మేక్ ఎఫర్ట్ టు గెట్ ది ఫస్ట్ ర్యాంక్.
నీవు చదవకుండా చదివిన వాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చినాడంటే వాడిపైన అసూయ పట్టము. చదవకుండా పోవటం ఒక తప్పు, అసూయ పట్టడం రెండవ తప్పు.
Without studying, when you do not get first rank, if you feel jealousy, there are two mistakes. You have not studied in the first place, and on the other
hand, రాలేదు అని ఏడ్చడం మూడవ తప్పు.
And crying over you are not getting it is the third mistake.
కనుక వచ్చిన వారిని, బాగున్న వారిని, సుఖపడేటువంటి వారిని, ఆనందంగా ఉండే కుటుంబాలను, పచ్చగా అభివృద్ధి అయ్యేటువంటి యొక్క కుటుంబాలను చిన్నా భిన్నం చేసేటువంటి ఈ దుర్గుణాలు మాత్రము మనలో ఉంచుకోరాదు.
We should not have these qualities which are likely to cause a lot of trouble and destroy families which are happy, whoever is enjoying all the pleasures of life.
అదే విధంగానే దుర్యోధనుడు గుణాల గురించి అర్జునుడికి చెప్తుంటూ కృష్ణుడు పచ్చని రాజవంశమును పాడవలింప జనించినారు. ఎంతో పచ్చగా పెరుగుతున్నటువంటి యొక్క పాండవుల యొక్క కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కౌరవులు.
వైల్ డిస్క్రైబింగ్ ది సేమ్ థింగ్ టు అర్జున హి జస్ట్ సెడ్ దీస్ చిల్డ్రన్ ఆఫ్ ధృతరాష్ట్ర దే ఆర్ బోర్న్ 101 హూ వాంట్ టు డిస్ట్రాయ్ పాండవాస్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
పాండురింప జనించినారు కార్చిచ్చయ్య రేడు సూతసుత స్నేహము దానికి తోడు. ఈ కౌరవులకు తగినట్టుగా వాడు కర్ణుడు ఒక సహాయం.
ఇన్ ట్యూన్ విత్ దీస్ పీపుల్స్ బ్యాడ్ క్వాలిటీస్ ఇస్ కర్ణ హూ ఎన్కరేజెస్ దెమ్.
ఈ అసూయ పరులకు దుర్మార్గులు తోడునీడు అవుతారు.
ఫర్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ జెలస్ బ్యాడ్ పీపుల్ విల్ గెట్ గివ్ కంపెనీ.
దానిపై కచ్చిలు రేపే ఆ శకునిగాడు.
ఆన్ ద టాప్ ఆఫ్ దిస్ దేర్ ఇస్ దేర్ వాస్ సెకుని హూ ఇస్ ఎన్కరేజింగ్ ఎన్మిటీ.
వాడు కూడా అసూయ పరుడే.
హీ వాజ్ ఆల్సో ఎ పర్సన్ ఫుల్ ఆఫ్ జెలసీ.
గుడ్డివాళ్ళు అందరూ చేరి గుంతలో పడిపోయారు.
ఆల్ దీస్ బ్లైండ్ పర్సన్స్ జాయిన్ టుగెదర్ అండ్ ఫెల్ ఇన్ ద.
ఈ పాండవులకు కలిగిన నష్టం ఏమిటి?
వాట్ లాస్
ఎవరి అసూయ వారిని హతమార్చింది?
ది జెలసీ ఆఫ్ దోస్ పర్సన్స్
ఎవరి దుర్గుణమును వారిని అన్ని విధాలు క్షీణింప చేసింది?
ది వికెడ్నెస్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ ది పర్సన్ విల్ డిస్ట్రాయ్ దెమ్.
కనుక మొట్టమొదట మనం భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే సద్గుణాలను కూడా మనం పెంచుకోండి.
If we really want to understand Bhagavad Gita, in the very first place we'll have to develop good virtues.
Sadgunamulu manam penchukunnappude Bhagavad Gita salakshanamga manaku artham avutundi.
If we want, only when we develop good qualities and virtues we'll be able to understand.
Lekapothe okka shlokamaina kuda manam artham chesukolemu.
Correct understanding of Bhagavad Gita is possible only.
Idi anantamaina arthalato kurchinatvanti ee Bhagavad Gita.
Bhagavad Gita is full.
Idi kalparuchyamto samanamainatvanti Bhagavad Gita.
Bhagavad Gita is a wish fulfilling.
Evaru korina arthanni variki andistu vastundi.
It gives the meaning according to their desire.
Kaani ee naadu manam anarthalu teeskoni యథార్థాన్ని కప్పివేస్తున్నాం.
బట్ టుడే వీఆర్ ఓన్లీ టేకింగ్ రాంగ్ మీనింగ్స్ బట్ వీఆర్ నాట్
ఓన్లీ అనర్థాన్ని ఒకటి తీసుకున్నా పర్వాలేదు, అనర్థానికి నానార్థాలు పెంచుతున్నాము.
ఫర్ ది రాంగ్ మీనింగ్ వీఆర్ గివింగ్ నంబర్ ఆఫ్ అదర్ మీనింగ్స్ ఆల్సో.
కనుక నీ భగవద్గీత వ్యర్థం అయిపోతుండాలి.
దేర్ ఫార్ భగవద్గీత ఇస్ బికమింగ్ ఎ వేస్ట్.
కనుక అర్థం చేసుకోవాలంటే సద్గుణాన్ని పెంచుకోవాలి.
ఇఫ్ యూ వాంట్ రియలీ అండర్స్టాండ్ యూ మస్ట్ డెవలప్ వర్చ్యూస్.
ప్రేమ ముదిత మనసిక హో రామ 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 రామ. ముదిత మనసిక హో రామ 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 రామ. ఘటె దుఃఖ మిటి లేత రామ నామ. పాప ఘటె దుఃఖ మిటి లేత రామ నామ. సముద్ర సుఖద నావ ఏక రామ పరమ గోప్య పరమ దివ్య మంత్ర రామ నామ. గోప్య పరమ దివ్య మంత్ర రామ నామ. సంత జనర సదా వసత ఏక రామ నామ. శాంతి సుఖ నిదాన దివ్య రామ నామ. పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ నామ. నిరాధార కో ఆధార ఏక రామ నామ. నిరాధార కో ఆధార ఏక రామ నామ. ಜನರ ಜೀವನ ಜನಯೇಕ ರಾಮನ ರಾಮ 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 ಶ್ರೀ ರಾಮ ರಾಮ ರಾಮ
ಗೊಪ್ಪ ಖಗಪತಿ ನಿಖಿತಿವಾ పవ్వాళింతను పాల్గు పన్నగ రాజమయ్యే పవ్వాళింతను పాల్గు పన్నగ రాజమయ్యే గిట్టి సంపద కలిగెనని నీకింత గర్వమిదేలగలుగెను గిట్టి సంపద కలిగెదను నీకింత గర్వమిదేలగలుగు కలిగి కలిగిన భక్తులను నీ కనుల చూడని చూడదేమో సమ్మాన్ని పులచితే గాటుట గోపిక వస్త్రాపహరి వగుట నీ నిర్వేణ పిడికేడటుకులు తినుతూ కడు తృప్తి నల్దీనా పిడికేడటుకులు తినుతూ కడు తృప్తి నల్దీనా సంజాచ నీల ఘనము గగించిరా చిక్కి చిక్కని వాడబలుతూ ఎక్కడా తూచినను నీవే చిక్కి చిక్కని వాడబలుతూ ఎక్కడా తూచినను నీవే అక్కరకు రాకున్న నిన్నిక మక్కువతో మన్ని బీ అమ్మని తులసితే రావేళ నీంత రాజసమేళరాధారా
వహే గురు వహే గురుజీ బోలో వహే గురు వహే గురుజీ బోలో సత్యనామ 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 జీ బోలో సత్యనామ 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 జీ బోలో నిత్య నిత్యం చెప్పియే తేరే నామ జీ బోలో నిత్య నిత్యం చెప్పియే తేరే నామ జీ బోలో సత్యనామ 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 జీ బోలో సత్యనామ 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 జీ బోలో రామ 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 జీ బోలో బోలో రామ 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 జీ బోలో నిత్యం చెప్పియే రామ రామ జీ బోలో
गुरु वाहे गुरु वाहे गुरु जी बोल सत्य नाम सत्य नाम जी।
Sai Ram, dear listener, what you just heard were excerpts from the second part of a divine discourse delivered by Bhagwan on 6 September 1984, followed by songs and bhajans in Bhagwan's golden voice. With this, we come to the end of this morning segment, Sunrise with Sai. Please email us your feedback as always to listener@radiosai.org. You could also WhatsApp us your feedback to this number, 9393258258. I thank you for all your earlier feedback through emails and WhatsApp. Thank you for tuning in, and it's me, Team Radio Sai, Sunil, signing off, offering this segment at the Divine Lotus Feet of our dear Lord Sai. In a while, we'll bring you this morning's prayer session of Vedam at 8 a.m, followed by bhajans at 9 a.m, live from the Sai Kulwant Hall here at Prashanthinilayam. So please stay tuned. Thank you, and Jai Sai Ram.